7వ వచనం వరకు బైబిల్ స్టడీ ప్రారంభించుకొని కొన్ని అంశాల వరకు మనం స్టడీ చేయగలిగాం. దాని కొనసాగింపు ఈరోజు బైబిల్ స్టడీకి ఆహ్వానిస్తా ఉన్నాను. బైబిల్ స్టడీ టీమ్ గా పాల్గొనేవారు ఎస్ఎఫ్జే ఇన్ఛార్జెస్ పాల్గొంటున్నారు. మీకు అవకాశం ఉంది, చాట్ బాక్స్ మీకు అందుబాటులో ఉంది, మీరు కూడా పాల్గొనవచ్చు. చాట్ బాక్స్ మీరు వాడుకోవాల్సిందిగా కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27 నుంచి 37 వచనాలు. 27, 28 సహోదరుడు లెవన్ బ్యాచ్ కానిస్టర్ నెహెమ్యా. ఓకే, 29:30 ఇందిరా టీచర్ గారు.
ప్రైజ్ లార్డ్ బ్రదర్, నా వాయిస్ వస్తుందండి? ఇరవై తొమ్మిది 30 వచనాలు చదువుకుందామండి. నీ కుడికను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని పెరిగి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. నీ కుడిచేయి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయవములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా.
31, 32 డిఆర్డిఏ ఇన్ఛార్జ్ ప్రసాద్.
ప్రైజ్ లార్డ్ సార్.
ఎస్ సార్.
తన భార్యను విడనాడు వాడు ఆమెను పరిత్యాగ పత్రిక ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వవరనని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పినదేమనగా వ్యభిచార కారణమును బట్టిగాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారినిగా చేస్తున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడు వాడు వ్యభిచరించుతున్నాడు. ప్రెసిడెంట్ సార్.
33, 34 అనంతపురం ఇన్ఛార్జ్ ఎడ్కాన్షల్ యోహన్.
సార్ వందనాలు సార్.
వందనాలు బ్రదర్.
మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణము ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకునవద్దు. అవగనాలా?
34 ఇంకా ఉంది, నెక్స్ట్ లైన్ కూడా చదవాలి మీరు.
ఓకే, ఆకాశము తోడని వద్దు, అది దేవుని సింహాసనం. అందునారా?
అట్లాగే. 35, 36 మెడికల్ ఇన్ఛార్జ్ దివ్య సుందర్.
ప్రజలడన్న, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. ఎరుషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకునవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కాని నలుపుగా కాని చేయలేవు.
37 అగ్రికల్చర్ ఇన్ఛార్జ్ రూపస్. రూపస్.
అన్న పేజ్ లో ఉన్న వాయిస్
వస్తుంది.
మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టున్నది.
27, 28 నెహెమ్యా. కలవలేదా నెహెమ్యా?
జాయిన్ అయ్యారు, మళ్ళీ లెఫ్ట్ అయిపోయినట్టు మేడం.
టీమ్ సభ్యులు ఒక చదవండి, 27 చదవండి ఒక.
సార్ ప్రెసిడెంట్ సార్.
ప్రసాద్.
వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మొహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును.
ప్రార్థన చేసుకుందాం. తల్లో వంచండి, ఏకీభవించండి. పరిశుద్ధ రమాస్వరూపైన దేవ, మహిమ కలిగిన రాజా, మీకు వందనాలు, కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరుడు ప్రభా, ఆలోచనకర్తవు, బలవంతుడు అయిన దేవుడు ప్రభు, మిమ్మల్ని స్థుతిస్తున్నాం. ఇది నానికి అధిపతివి, మా అందరి జీవానికి కారణభూతుడు, స్థుతినందదగిన దేవుడు ప్రభా, మీ స్తోత్ర. మీరు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథానికై స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధ సంఘ సహవాసానికై స్తోత్రాలు. మా ప్రభు ఈ దినానికై స్తోత్రాలు. మరొకసారి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా డిస్కషన్ అంతా ప్రయోజనకరంగా, మేలుకరంగా, అర్థవంతంగా, మీకు మహిమకరంగా, ప్రభు సభ్యులందరికీ కూడా అల్లైట్ను కలిగించేటట్లుగా మీరు ఆత్మదేవ సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. పాల్గొన్న 7 6 ఇన్ఛార్జెస్ని బట్టి మీకు వందనాలు. నహమ్యాను, ఇందిరా టీచరి గారిని, ప్రసాద్ను, యోహాన్ బ్రదర్ని, దివ్యసుందర్ డాక్టర్ గారిని, ప్రొఫెసర్ను మీరు బలపరిచాను. వచ్చిన వారి కొరకై మీకు వందనాలు. రావలసిన వారు, మీ ఏర్పాట్లో ఉన్నవారు రావడానికి, మేలు పొందడానికి సహాయం చేయండి. సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. ప్రతి ఆటంకాన్ని దూరపరచండి. మధ్యాహ్నం ఉపవాస ప్రార్థన కొరకు ఆశపడుతున్నా, సిద్ధపడుతున్నా సహాయం చేయండి. సాయంత్రం ప్రభు మీ ఉచితమైన కృపలో కర్నూలు మెడికల్ సహవాసాలు కడుతున్నారు. మీ సన్నిధి తోడుగా ఉంచండి, వారిని ఆయతపరచండి. రేపు ఎల్లుండి సూర్యాపేట గృహ దర్శనాలు వార్షికోత్సవంలో కృప చూపించండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి ఉదయకాలపు గ్రూప్ బైబిల్ స్టడీకి ప్రాణపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. టీమ్ గా ఉండడానికి ముందుకొచ్చిన 6 ఇన్ఛార్జ్లకు అభినందనలు. ఉదయకాలపు బైబిల్ స్టడీకి వచ్చిన పార్టిసిపెంట్స్ కి అందరికీ కూడా నేను ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. మనం ఈ 11 వచనాల మీద ధ్యానాన్ని ప్రారంభించినప్పుడు మనం ఒక 4 ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ వచ్చాం. ఆల్రెడీ ఎవరు వాక్యం మీద వారు వ్యాఖ్యానం చేశారు, 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, ప్రశ్నలు అడిగారు. అందులో 27 వచనం వ్యభిచారము, 28 వచనం మోహపు చూపు, 2 1 2 వేరువేరా అని మాట్లాడినప్పుడు, 2 మోహపు చూపు కూడా వ్యభిచారమే అని మనం మాట్లాడాం. అయితే పనిష్మెంట్ దగ్గరకు వచ్చేసరికి ప్రారంభం మోహపు చూపు అది వ్యభిచారానికి దారితీస్తుంది. ప్రభు దృష్టిలో 2 పాపాలే, లోకం దృష్టిలో మోహపు చూపు పాపం కాదు. మోహపు చూపు వల్ల హాని ఎదుటి వ్యక్తికి కానీ వాళ్ళకి కానీ అంతగా ఉండదు. క్రియ వల్ల ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలు, పరిణామాలు విషయానికి వచ్చేసరికి 2 వేరుగా కనబడుతూ ఉన్నాయి. లోకం దృష్టిలో వేరుగా కనబడుతున్నాయి, ప్రభు దృష్టిలో 2 1 కనబడుతున్నాయి. కానీ ప్రభు దృష్టిలో మోహపు చూపు విషయంలో మనం పశ్చాత్తాపడవచ్చు, క్షమాపణ అడగవచ్చు, పాపానికి వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చు అని మనం డిస్కస్ చేయగలుగుతాం. అట్లాగే అవయవాలను నరికేసుకోవాలా, తిరికేసుకోవాలా అన్న మాట దగ్గర నరకం యొక్క సివియారిటీ అంత ఘోరంగా ఉంటుంది అని చెప్పడానికి ఆయన ఆ పదాలను వాడాడు. కానీ లిటరల్ గా అవయవాలు నరికేసుకోమని కాదు. దాన్ని మనం కొలసి పత్రిక 3:5 నుంచి అవయవాలుగా పాపం కూడా పరిగణించబడింది, వాటిని చంపమంటున్నాడు, ఆశను చంపమంటున్నాడు మిగతా వాక్యాల ప్రకారంగా. లిటరల్ గా అవయవాలు నరుక్కోమని కాదు, కానీ తీవ్రతను ఆయన మాట్లాడుతున్నాడు అని మనం చూడగలిగాం. అట్లాగే 31-32 వచనాలను బట్టి వ్యభిచార కారణాన్ని బట్టి విడాకులు ఇవ్వచ్చా అని కూడా, ఏ కారణం చేతనైనా క్రైస్తవులు డైవర్స్ తీసుకోవచ్చా అని మనం అన్న ప్రశ్న మీద డిస్కస్ చేసినప్పుడు ఏ కారణం చెబుతాయనను డైవర్స్ తీసుకోవడానికి బైబిల్ ఒప్పుకోలేదు. రెండో పెళ్లి కూడా వ్యభిచారంగానే కనబడతా ఉంది. భర్త చనిపోతేనో భార్య చనిపోతేనో తప్ప విడిపోయి వేరే వివాహం చేసుకోవటం మనం 27వ వచనం నుంచి వ్యభిచారం చేయొద్దు అన్న మాటలోకి వచ్చేస్తుంది, వ్యభిచారం కిందగా వచ్చేస్తుంది. కాబట్టి ఏ కారణం చేతనైనా డైవర్స్ కి మనకు అవకాశం లేదు, దాని గురించి ఆలోచించడానికి వీల్లేదు. అది క్రైస్తవ సమాజానికి తగింది కాదు. వెస్టర్న్ కల్చర్, వెస్టర్న్ క్రిస్టియన్ కంట్రీస్ ఎక్కడ తగ్గిపోతున్నాయి అన్న విషయాలు మనం చూస్తూ వచ్చాం. చక్కటి డిస్కషన్, పార్టిసిపెంట్స్ యాక్టివ్ గా మెసేజ్లు పెడుతూ పార్టిసిపేట్ చేశారు. టీమ్ సభ్యులు పాయింట్ వైజ్ గా మాట్లాడుతూ ఎవరు కూడా నాకు తెలిసి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఎవరో మాట్లాడలా, అక్కడ ఉన్న వాక్యం ఎలా ఉందో దాన్ని ఆధారం చేసుకునే మాట్లాడుతున్నారు తప్ప అనాలోచనగా ఎవరో మాట్లాడడం లేదు. అయితే మనకి ఇంకొక రోజు గ్యాప్ వచ్చింది కాబట్టి నిన్నేమైనా మీరు ఇంకా ధ్యానించుంటారు, స్టడీ చేస్తుంటారు, ఇంకా మిగతా విషయాల మీద కూడా మనం కొంత హెల్దీ డిస్కషన్ చేయడానికి స్కోప్ ఉందని భావిస్తా ఉన్నాను. కాబట్టి ఆ టీం సభ్యులు మిగతా వాక్యాల మీద మీరేమన్నా స్టడీ చేస్తే వివరించవచ్చు, స్టేట్మెంట్స్ రూపంలో చెప్పొచ్చు, లేదా ప్రశ్నలు సంధించవచ్చు. పార్టిసిపెంట్స్ కూడా మీరు తప్పకుండా ప్రశ్నల రూపంలో అడగొచ్చు, లేదా మీరు వాక్యాలు మీ వివరణ కూడా చాట్ బాక్స్ లో తెలియచేయచ్చు. టీమ్ సభ్యులు మాట్లాడారు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా మనం డిస్కస్ చేయాల్సింది? వాళ్ళందరిని అన్మ్యూట్ చేశారమ్మా, మీరు ఎక్కడ కూర్చున్నారా? ఇంకేమన్నా ప్రశ్నలుంటే మీరు, నాకు తెలిసి మనం 32వ వచనం వరకు వచ్చిన వెంబడి వచ్చిన ప్రశ్నల రూపంలో వెళ్ళిపోయాం. 33, 34, 35, 36, 37 ఈ 5 వచనాల మీద ఏమైనా మీరు ప్రశ్నలుంటే మాట్లాడవచ్చు, లేదా స్టడీ చేస్తుంటే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, లేదా ఆల్రెడీ స్టడీ చేసిన 5 వచనాల మీద 27 నుంచి 32 వరకు కూడా ఇంకేమైనా ప్రశ్నలుంటే కూడా మీరు తప్పకుండా అడగొచ్చు.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. 33లో నీవు అప్రమాణం చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట విన్నారు కదా అని ఉంది కదండి, అది కొంచెం క్లారిఫికేషన్ కావాలి సార్.
33వ వచనం మీద వివరణ కోరుతా ఉన్నారు ఇందిరా టీచర్ గారు. టీమ్ సభ్యులు ఏమైనా మిగతా వారు మీకు అర్థమైతే దీని అర్థం ఇది అని మీరేమైనా చెప్పగలిగితే బాగుంటుంది. ముప్పై మూడో వచనం మీద ఏమైనా మాట్లాడతారా?
అహమ్యా, సరే 33 వచనంలో ఆ అప్రమాణం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ ఒక మాట ఇచ్చి ఇప్పుడు 37 వచనంలో మనం చదువుకున్నట్టుగా దానికి కాన్సిక్వెన్స్ గానే దాన్ని మాట్లాడుతున్నట్టు నాకు అర్థమవుతుంది సార్. అప్పుడున్న కల్చర్ ప్రతో నాకు అర్థమవుతుంది మాట ఇచ్చి దాన్ని తప్పుడు ప్రమాణం చేసి దాన్ని చేయకుండా ఉండటం దాని కాన్సిక్వెన్స్ మీదే 37 వచనం మాట్లాడారు దానికి 33కి అదే ఆన్సర్ అనుకుంటున్నాను సార్.
33కి 37 ఆన్సర్ అని అంటాడు. యువర్ ఎస్ బిఎస్ యువర్ నో బి నో. అవును అంటే అవును, కాదు అంటే కాదు. అదే 33కి ఆన్సర్ అన్నాడు. ఇంకేమైనా మాట్లాడతారా?
అంటే ముక్కుబడి అని ఉంది కదండి పాత నిబంధనలో, మృక్కుబడి చేసుకుని దాన్ని చెల్లించకపోతే ఇలా ఇలా జరుగుతుందని ఉంది. అలాగే ఒక స్త్రీ ముక్కుబడి చేసుకుంటే అది తనన్నా చెల్లించాలి, ఇంట్లో వాళ్ళన్నా చెల్లించాలి అని ఉంటది కదా, దానికి సంబంధించిన అప్రమాణమా ఇది, లేకపోతే కేవలం ఒట్టు గురించా అనేది డౌట్ వచ్చి అడిగాను సార్.
ఇప్పుడు బాగుంది మీ ప్రశ్న, ఇంకా క్లారిటీ ఉంది. ఇది ముక్కుబళ్ళు కొరకు అంటే ముక్కుబళ్ళు అన్న మాట దగ్గర మీకు బాగా తెలుసు, దేవుడికి ఇస్తానని ఒప్పుకోవటం. ఆ దేవుడికి ఇస్తాను అని ఒప్పుకునే ముక్కుబడ, లేకపోతే మాటలు ఇచ్చేటప్పుడు ఒట్లు పెట్టడమా, దేవుడి గురించి అని అడుగుతున్నారు. టీం సభ్యులు ఇందిరా టీచర్ గారు కొంచెం క్లారిటీ అడుగుతున్నారు. ప్రశ్న క్లారిటీగా వచ్చింది, మీ ఆన్సర్ కూడా క్లారిటీగా ఉంటే బాగుంటుంది. అందులో చాట్ బాక్స్ లో శామ్యుయేలు ఏమంటాడంటే, ఇది అబద్ధం చెప్పడం కొరకు మాట, ఇది ముక్కుబడి గుచ్చు కాదు, అబద్ధం చెప్పొద్దు అని అని అంటాడు. ప్రకాశరావు గారు శ్రీశైలం నుంచి ఏమంటారంటే, మాటకు కట్టుబడి ఉండాలి అని రాయబడింది అని అంటారు. స్వరూప ఓడియప్ నుంచి, మన మాట నిజాయితీగా నమ్మకంగా ఉండాలి అని అంటారు. వాక్యాలు కూడా కోట్ చేశారు కొన్ని. లేడీ 19:12 చదువుకోండి అన్నాడు అబ్రహాం గారు, తప్పకుండా చదువుకుంటారు. అట్లాగే కొలసి 3:9-10 కూడా చదువుకోండి అంటాడు ప్రశాంత్. అందరూ చదువుకోండి అనే దాని బదులు ఆ వాక్యాన్ని మీరు కాపీ చేసి పెడితే కొంత టైం సేవ్ చేసిన అవుతారు. మేబీ ఇందిర టీచర్ గారే లేవి కారణం 19:12 ఆ మూల వాక్యం ఇంకా క్లారిటీ ఉంది ఇక్కడ మాటకన్నా, మీరేం చదివితే బాగుంటారు.
ఓకే సార్, 19:12 చదువుకుందండి. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను.
ఏమైనా మీకు మా టీం సభ్యులు ఇన్ఛార్జీలు అందరూ కూడా రాత్రంతా నైట్ డ్యూటీ చేసినట్టున్నారు, బాగా చదివేసి ఉంటారు, ఇప్పుడేం మాట్లాడతలేదు, నిద్రపోతున్నట్టున్నారు. ఈ పార్టిసిపెంట్స్ ఏమన్నా మీకు సమాధానం ఇవ్వగలిగారా? ఇందిరా టీచర్ గారికి ఏమన్నా పార్టిసిపెంట్స్ సమాధానం ఇవ్వగలిగారా?
ఓకే సార్, ఓకే సార్.
ఇది ముక్కుబడి కాదు, ప్రామిసెస్ సంబంధించింది అని పార్టిసిపెంట్స్ అన్నారు. రూపస్ నువ్వు పడుకోలేదు, మెలకుగానే ఉన్నా, మాట్లాడు
అన్నా. అంటే ఇందాక సిస్టర్ చెప్పినట్టు ప్రమాణం వేరు ముక్కుబడి వేరు అవుతుంది అనుకుంటున్నా. ఒక ప్రమాణము మనం మాట్లాడిన మాటని దృఢపరచడానికి మరి ఎక్కువగా దాన్ని స్థిరపరచడానికి మనం మాట్లాడిన మాట కొరకు ప్రమాణం అనేది వాడబడుతుందన్నా. మొక్కుబడిన అనేది మన ఆఫరింగ్ గురించి మాట్లాడుతుందన్నా, నేను చేయవలసింది చేయక, నేను అర్పించవలసినది అర్పించకూడదన్న దగ్గర ప్రమాణం అనేది మొక్కుబడి అనేది మాట్లాడబడుతుందన్నా. సో ప్రమాణం వేరు మొక్కుబడి వేరు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ప్రమాణం, ప్రతి ప్రమాణంలో నువ్వు అని ఇంతవరకు మాట్లాడదామన్నా ప్లీజ్.
ఆ ప్రమాణం వేరు మొక్కుబడి వేరు. పార్టిసిపెంట్స్ ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయాన్ని కోట్ చేశాడు. ఎవరు? అనసూయ డిఆర్డిఏ నుంచి కోట్ చేశారు. ప్రకాశరావు గారు కూడా కోట్ చేశారు. ప్రసంగి గ్రంథాన్ని కోట్ చేయటం రెలవెంటా కాదా కూడా కొంచెం వాళ్ళ క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ప్రసంగి గ్రంథంలో ఏం కోట్ చేస్తున్నారంటే 5:5, నీవు మొక్కుకొనిన దాన్ని చెల్లించుము, నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కు కొనుకుండుటయే మేలు. ఏమంటావు రూపస్? ప్రసంగి 5:5, మత్తయి సువార్త 5:33 వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారా, లేకపోతే మనం ముందుగా క్లారిటీ ఇస్తావా? దీన్ని దాన్ని కనెక్ట్ చేయొచ్చు, అది వేరు ఇది వేరా? మెసేజ్లు పెట్టే పార్టిసిపెంట్స్ దయచేసి రిఫరెన్సెస్ వెర్సెస్ కాకుండా హోల్ రిఫరెన్స్ కాకుండా వెర్స్ పెట్టండి, వాక్యం పెట్టండి. వాక్య భాగం అంతా పెడితే కొంచెం క్యాచీగా ఉంటుంది, బైబిల్ తిప్పే పని తగ్గుతుంది. బైబిల్ తిప్పొద్దని కాదు, కానీ టైం కొంచెం డిలే కాకుండా ఉంటుంది. సో దివ్య సుందర్ గారు ఏం చెప్పండి, మాట్లాడండి బ్రదర్.
ఆ కాంటెక్స్ట్ వేరు, ఈ కాంటెక్స్ట్ వేరు అన్న. మొక్కుబడి కాంటెక్స్ట్ కాదు మత్తయి సువార్త మనం చదువుతున్నది. ఇది ప్రమాణం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చెప్పే మాట బట్టి ఆ మాట నిజాయితీ ఏంటి దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మొక్కుబడికి దీనికి సంబంధం లేదని నేను అంటాను. అది వేరు ఇది వేరు అంటున్నాను.
అది వేరు ఇది వేరు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్న మొక్కుకోవటం అది వేరు. మత్తయి సువార్త 5:33 యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న ప్రమాణాలు వేరు. ఇది ఓత్ కీపింగ్, ప్రామిస్ కీపింగ్, మాట నిలబెట్టుకోవడం కొరకు మత్తయి 5:33 మాట్లాడుతున్నారు. వేరే ప్రసంగి 5:5 దేవుడి దగ్గర వడంబడిక చేసుకోవడం కొరకు మాట్లాడుతున్నారు అని అంటారు మా టీం సభ్యులు. బాగుంది. కాబట్టి ఇందిరా టీచర్ గారికి ఆ క్లారిటీ మరో టీం కంటే పార్టిసిపెంట్స్ ఇవ్వగలిగారు. ఆ టీమ్ లో ఇద్దరు మేలుకున్నారు, సంతోషం. ఇంకేమైనా మాట్లాడతారా ఈ వచనాల్లోంచి? ఇక్కడ సిరిగిరి రవి ఏమంటాడంటే, క్రైస్తవుడు ఎప్పుడు సత్యవంతుడై ఉండాలి, అబద్ధాన్ని దాచడానికి ప్రమాణాలు అవసరం లేదు, మన మాటలే ప్రమాణం లాంటివి కావాలి. చాలా హై స్టాండర్డ్ వర్డ్స్ యేసుక్రీస్తు ప్రభు. ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట నేను చెప్పనని చెప్పేసి సినిమా డైలాగ్ ఉంది. అట్లాగా ఒట్టేస్తే నిజం చెప్తాను, ఒట్టేసి నిజం చెప్పు, అవేమి మనకు లేవు. మనం ఎల్లవేళ ఎప్పుడు మాట్లాడినా మన మాటల్లో తేడాలు ఉండకూడదు, ఒకలాగే మాట్లాడాలి అని వాక్యం మాట్లాడుతుంది. ఓకే రైట్. ఇంకేమైనా మనం ప్రశ్నలు కానీ స్టేట్మెంట్స్ కానీ మీ స్టడీస్ కానీ ప్రజెంట్ చేస్తారా ఈ వచనాల మీద?
అన్న ఇక్కడ ప్రమాణము చెల్లింపవాలని పూర్వీకులతో చెప్పుకున్నమాట అంటే, ఒక ప్రమాణమును మనము మనం అడిషనల్ గా మన మాట కంటే కూడా ఒక ప్రమాణం కొరకు మనం వెతుకుతున్నాం. అంటే ఉదాహరణకు ఆకాశం తోడనవద్దు అని ఏదైనా ఒక ఎక్స్ట్రాగా మన మాటకు తీసుకుంటున్నామంటే అది మనం మాట్లాడిన మాటకు లేకపోతే మనం చేసుకున్న ప్రమాణంకు మనం చేసుకున్న ప్రమాణమే తక్కువగా చూస్తుందన్నా, అంటే మనం చేసుకున్న ప్రమాణమే తప్పు, లేకపోతే మనం చేసుకున్న ప్రమాణమే ఒక ఫాల్స్, కాబట్టే నువ్వు ఆకాశం తోడని దేవుని తోడని మనం పెడుతున్నామని నాకు అర్థమవుతుందన్నా. ఇది కరెక్టా కాదు, నాకు కొంచెం క్లారిటీ కావాలన్నా.
మరలా నీ ప్రశ్న రిపీట్ చేయి.
మనం ఒక ప్రమాణం చేసిన తర్వాత ఆ ప్రమాణానికి తోడుగా ఇంకొక అడెండమ్ గా మనం ఇంకొక అడిషనల్ గా ఒక సపోర్ట్ తీసుకుంటున్నాం. ఏం సపోర్ట్ తీసుకుంటే దేవుని ఆకాశము తోడని, తర్వాత భూమి తోడని నేను మాట్లాడుతున్నాను. అలా మాట్లాడుతున్నాము అంటే మనం చేసుకున్న ప్రమాణము అది వీక్ అయి ఉంటేనే, లేకపోతే మనం చేసుకున్న ప్రమాణము తప్పు అయి ఉంటేనే మనం ఇంకొక దాన్ని అడిషనల్ గా తీసుకొని నా ప్రమాణం తప్పైనప్పటికీ నేను నిజం చేస్తున్నానని చెప్పేసి దాన్ని ఎక్స్ట్రా సపోర్ట్ తీసుకుంటున్నాం మన మాటకు. అంటే మన ఇంటర్నల్ కాన్షియస్ వేరుగా ఉంది, బట్ వేరే వాళ్ళకు నేను రుజువు చేయడానికి నేను అడిషనల్ సపోర్ట్ తీసుకుంటున్నాను, ఆకాశం తోడని భూమి తోడని అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది కరెక్టా కాదా అని
మేబీ నీ ప్రశ్న ఇలా అనొచ్చేమో. నేను చెప్పేది అబద్ధం కాబట్టి నమ్మించడానికి ఒట్లు పెడుతున్నాను అని అనుకోవచ్చా?
అవునన్నా,
నేను చెప్పేది సరైనది కాదు కాబట్టి ఒట్టేసి నిజంగా నమ్మించడానికి ట్రై చేస్తున్నావు, దాన్ని సపోర్ట్ తీసుకుంటున్నావు అని ఏమని అడుగుతుండస్తున్నావు?
అవునన్నా, అవునన్నా,
అనుకోవచ్చు అన్న మాట దగ్గర అనుకోవచ్చా లేదా అన్నది టీమ్ సభ్యులు ఏమైనా రూపస్కి మీరేమైనా హెల్ప్ చేస్తారా? ఆయన ప్రశ్నకి ఏమైనా సమాధానం చెప్తారా?
అంటే ఇక్కడ నేను చెప్పేది అబద్ధం, దానికోసం ఆకాశం తోడు ఒట్టి పెడుతున్నాం అనే దానికన్నా ఇలా కూడా అనుకోవచ్చు కదా, నేను చెప్తున్నది నిజమే, దీనిని దృఢపరచడానికి నేను ఎక్స్ట్రా ఇంకా దేవుని తోడు అని అంటున్నాను అనొచ్చుకోదన్నా, అది కూడా అనొచ్చుగా.
నేను చెప్పేది అబద్ధం కాబట్టి ఒట్టి పెడతానని ఒక అలాగ తీసుకోవచ్చు కదా? లేదు, నేను చెప్పేది నిజమే, అందుకే నేను ప్రామిస్ చేస్తున్నాను అని సపోర్ట్ గా కూడా తీసుకోవచ్చు కదా అంటాడు దేవేశ్వర. యా బాగుంది, దాని మీద ఇంకేమన్నా మిగతా వాళ్ళు మాట్లాడతారా?
అంటే ఈ 35 వర్సెస్ లో నువ్వు దేని తోడు పెట్టుకోనవద్దు, నీ తల వెంట్రుకనైనా తెలుపుగా నువ్వు చేయలేవు అన్న మాట యొక్క ఇంటర్నల్ నేనేం అర్థం చేసుకుంటున్నాను అంటేనా, ఇన్ ఎవ్రీథింగ్ ఆఫ్ యువర్ ప్రామిస్ దెర్ ఇస్ గాడ్. దేవుడు ప్రతి ప్రామిస్ లో, ప్రతి ప్రమాణంలో దేవుడు ఉన్నాడు కదా. మరియు నువ్వు దానికి ప్రతి ప్రమాణం దేవుడు ఉన్నాడు, అంటే ఆకాశంలోను భూమిలోను ప్రతి విషయంలోనూ ఉన్నాడు కదా, ఎందుకు నువ్వు ఇంకొక అడెండమ్ గా తీసుకుంటున్నావు అని చెప్పేసి నాకు అర్థమవుతుంది.
అసలు తోడు అనేది పెట్టుకోకూడదు అని అర్థమవుతుంది సార్ ఇక్కడ, ఆకాశం తోడు అని.
నా దిల్లీ అడుగుతానమ్మా ఒక మాట, నా దిల్లీ అడుగుతాను. ఇప్పుడు కోర్టులో సాక్ష్యం చెప్పేటప్పుడు దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని మన జ్యుడిషియల్ సిస్టమే అడుగుతుంది, ఒట్టి పెట్టండి లేకపోతే ప్రామిస్ చేయండి దేవుడి మీద అని అడుగుతుంది. జ్యుడిషియల్ సిస్టమే దాన్ని నమ్మింది, దేవుడి మీద ప్రమాణం చేయడం, దేవుడి ముందు ప్రమాణం చేయడం. అంటే క్రైస్తవులు కోర్టులో ప్రామిస్ చేయకూడదు అన్నట్టుగా తీసుకోవచ్చా ఈ వాక్యాన్ని బట్టి?
అంటే మన రాజ్యాంగం తీసుకున్నది కూడా వేరు వేరు దేశాల నుంచి తీసుకున్నారు, అది పాత నిబంధన బేస్ చేసుకుని ఎక్కువగా ఈ కోర్టుకు సంబంధించిన విషయాలు ఏంటి అన్ని కూడా పాత నిబంధనలు ఉంటాయి. సో అది దాన్ని బట్టి బేస్ చేసుకుని తీసారు కాబట్టి అది ఒట్టు అనేది ప్రమాణం అది చేయిస్తారండి. యాక్చువల్గా కొత్త నిబంధన ప్రకారం అయితే అది ఒట్టు పెట్టుకోవడం అనేది తప్పు.
చాలా బాగుంది. ఇక్కడ శామ్యూయేలు ఈయన రకరకాల ప్రశ్నలు చెల్లించాడు, రీజనబుల్ గా ఉన్నాయి. ఏమంటారంటే కోర్టులో సాక్ష్యం చెప్పేటప్పుడు ప్రమాణం చేయమంటారు, దీన్ని ఏమంటారు? పెళ్లి సమయంలో పెళ్లి ప్రామిసులు చేయమంటారు, దీన్ని ఏమంటారు? ఏదైనా మనీ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు సాక్షి సంతకాలు పెట్టమంటారు, దీన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు ఆయన. టీమ్ సభ్యులు మీరేమన్నా మాట్లాడాలి?
నా ప్రమాణం చేయటం అనేది తప్పు కాదు. నేను ఇంకొక మాట ఇక్కడ రూఫస్ బ్రదర్ చెప్పిన దానికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. రూఫస్ బ్రదర్ అన్న మాట తల వెంట్రుకల విషయంలో అన్న మాట్లాడుతూ భూమి తోడనవద్దు ఆకాశం తోడనవద్దు అని చెప్తూ, సో నీ తల వెంట్రుకను నువ్వు తెలుపుగా కానీ నలుపుగా చేయలేవు అన్న మాట కరెక్టే. అయితే ఇక్కడ వేరే వాటి మీద ప్రమాణం చేయొద్దు అనేది చెప్పటం కోసము ఇలా ప్రభు ఇలా మాట్లాడుంటాడు అని నేను అనుకుంటున్నానన్న. ఎందుకంటే ప్రమాణం చేయటం తప్పు కాదు, కానీ నీ నిజాయితీని నువ్వు రుజువుపరచడానికి నువ్వు ఎలా ఉన్నావు, నీ వ్యక్తిగత నువ్వు చెప్పాలనుకున్న మాట మీద నీకున్న నిజాయితీ, నువ్వు చెప్పే విషయంలో ప్రమాణం చేయటం తప్పు కాదు. కానీ ఇలా సృష్టి మీద దాన్ని మధ్యలో పెట్టి చేయటం, అది దేన్ని చేసినా మధ్యలో దేవుడున్నాడు అని నమ్మితే చాలు, ఇలా ఆకాశము భూమి తోడని పెట్టుకోవద్దు అని చెప్పటానికి ఈ మాట అన్నాడని నేను అనుకుంటున్నానన్న.
ఆయన ప్రమాణం చెయ్యొద్దు అని చెప్పట్లేదు, కానీ ప్రమాణాలు మీ మాటకి ప్రామాణికం కాకూడదు, మీ మాటే ప్రామాణికంగా ఉండాలి అని ప్రభు చెప్తున్నాడు. ఆ ప్రమాణాలు చెయ్యొద్దని కాదు అని అంటాడు. నాకు తెలియదు, అడుగుతాను దివ్య సంద, ఎంత మాత్రం ఒట్టు పెట్టుకోవద్దు అని ఆయన అన్నప్పుడు ప్రమాణం చెయ్యొద్దు అని కాదు అని ఎందుకు అన్నావు?
తండ్రి అయిన దేవుడు కూడా హెబ్రీయుల రాసిన పత్రిక 6:13 మనం 13:14 చూస్తే అక్కడ ప్రభు అబ్రహాంతో ప్రమాణం చేసిన మాట మనకు కనిపిస్తుంది. హెబ్రీయుల రాసిన పత్రిక 6:13 ఆ మాట చదవచ్చమ్మా, 13 దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాణ్ణి తోడు అని ప్రమాణం చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయంగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. సో తండ్రి అని దేవుడు అబ్రహాముతో ప్రమాణం చేశాడు. యేసుక్రీస్తు కూడా మత్తయి సువార్త 26:63 దగ్గర అక్కడ ఆయన అడుగుతాడు ప్రధాన యాజకుడు, అది కూడా చదవచ్చండి పర్వాలేదా. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడువైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆన పెట్టుచున్నానన్ను. అందుకు యేసు నీవన్నట్టే అని ఆయన సమాధానం ఇవ్వటం మనం చూస్తూ ఉంటాం. సో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అక్కడ ఆనబెడుతున్నానని ప్రధాన యాజకుడు అన్నప్పుడు దానికి ఆయన యాక్సెప్ట్ చేసి నీవు అన్నట్టే అని సమాధానం చెప్తా ఉంటాడు. ఇలా చెప్పినప్పుడు ప్రమాణం చేయటంలో తప్పు అని కాదు, కానీ నాకు ఈ కాంటెక్స్ట్ లో అర్థమైంది. మత్తయి సువార్త 5:15 ఆయన చెప్తున్నది ఏంటంటే, అక్కడున్న జన సమూహంలో ఉన్న అందరూ శిష్యులతో పాటు ప్రజలతో పాటు పరిసయ్యులు శాస్త్రులు కూడా ఉన్నారు. సో వారు దేవుని నామాన్ని ఉచ్చరించకూడదు, సో ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని ఇలా ప్రజల్ని రాంగ్ వేలో నడిపిస్తా ఉన్నారు, తప్పుద్రోవలో నడిపిస్తా ఉన్నారు, దానికోసమే వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, అలా చేయొద్దు అని చెప్పటానికి ప్రభు ఇలా చెప్పాడు అని నేను అనుకుంటున్నా.
ఇక్కడ టీమ్ సభ్యులు ఆలోచించాల్సింది ఏంటంటే, డాక్టర్ గారు మాట్లాడినట్టుగా ఈ సందర్భంలో ఎంత మాత్రం ఒట్టు పెట్టుకోవద్దు అన్న మాట వాళ్ళని స్థిరపరచడానికి కాషనగా ఉన్నప్పటికీ, మిగతా సందర్భాల్లో ఒట్టు పెట్టుకున్న విషయాలు తండ్రి అయిన దేవుడు ఒట్టు పెట్టిన మాటలున్నాయి, యేసుక్రీస్తు ప్రభు కోర్టులో ఆ ఒట్టు దగ్గర ఆయనేం అభ్యంతరం చెప్పలేదు. ఈవెన్ పౌలు భక్తుడు ఈ బ్లూ లెటర్ బైబుల్లో నేను ఆల్రెడీ మీకు స్క్రీన్ షేర్ చేస్తా ఉన్నాను. ఇక్కడ బ్లూ లెటర్ బైబుల్లో పౌలు Romans 1:9 ఫర్ గాడ్ ఈజ్ మై విట్నెస్ హూ మై షేర్ విత్ మై స్పిరిట్ ఇన్ గాస్పెల్ ఆఫ్ హిస్ సన్ that without ceasing I make mention of your always in my prayers. దేవుడే నాకు సాక్షి అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ మీరు ఏమైనా కొంచెం మాట్లాడాలి. ఒట్టు పెట్టుకోవద్దు అన్న మాట ఇక్కడ ఉంది, కానీ మిగతా వచ్చిన దానిలో ఒట్టు పెట్టిన సందర్భాలు, పౌలు ఆనబెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎలా అర్థం చేసుకుందాం?
ఇంకా పౌలు గారు ఇంకా రెండు మూడు సందర్భాలు కూడా ఉంటాయన్నా. 2 Corinthians 1:23, గలతీయులకు రాసిన పత్రిక 1:20, 1 Thessalonians 2:5 కూడా ఆ మాట అయితే చెప్తూ అందుకు ప్రభువే నాకు సాక్షి అంటాడు. సో పౌలు గారు కూడా ప్రమాణం చేసి మాట్లాడుతున్నట్లు మనకు కనిపిస్తా ఉంటదన్న.
ఓకే,
సో అక్కడ ఉద్దేశం అయితే ఈ ప్రమాణాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండాలి అని చెప్పటం కోసం ప్రభు అలా చెప్పాడు అని నేను అనుకుంటున్నాను.
సో దీని ప్రకారంగా పెళ్లి చేస్తున్నప్పుడు సాక్షి సంతకాలు, ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ అప్పుడు సాక్షి సంతకాలు, జుడిషియల్ కోర్టులో మనం ప్రమాణాలు చేయటం, అవి ఈ వాక్యాన్ని వైలేట్ చేసినట్టు కాదు అనుకోమంటావా? దీని సందర్భం
సబ్మిషన్ అన్న. ఈ రెఫర్ చేసినటువంటి హెబ్రూలు 6:13 కానీ, Matthew 26 కానీ, లేకపోతే ఇంకా మిగతా వర్సెస్ కానీ, థెస్సలోనియన్స్ ఇవన్నీ కూడా దేవునికి మనిషికి మధ్య జరిగినటువంటి ఒక సాక్ష్యం, అంటే ఒక విట్నెస్ కొరకు మాట్లాడబడిన మాటలు అన్న. ఇట్ ఈస్ బిట్వీన్ గాడ్ అండ్ బిట్వీన్ అండ్ అ మ్యాన్ అన్న. ఈ అన్ని రెఫరెన్సెస్ కూడా వెన్ గాడ్ ఈజ్ ఇన్వాల్వ్డ్, ఎస్ కొన్ని సందర్భాల్లో, అంటే కొన్ని సందర్భాలు అన్న మాట కంటే దేవుడు ఇన్వాల్వ్ అవుతున్నటువంటి సందర్భంలో, దేవుడికి మానవుని పద్ధతి ఉన్న సందర్భంలో ఈ ఓత్ అనేది మేబీ అలో అవ్వచ్చేమోనా. కానీ నాకు అర్థం అవ్వని విషయం ఏమంటానా, ఇక్కడ తీసుకున్నటువంటి ప్రమాణాలు చూడనన్నా, ఆకాశము, భూమి, ఎరుషలేము, తర్వాత నీ తల తోడన పెట్టుకోవద్దు. అంటే మనం ఎంతవరకు వెళ్తామంటే, మన నేను మళ్ళీ నా పాయింట్ పైన మాట్లాడుతున్నానన్నా, మనం చేసిన స్టేట్మెంట్ ఫాల్స్ అయితేనే ఆకాశము భూమి, ఆయన మొదట ఆకాశమును భూమిని సృజించను, అండ్ ఆకాశం భూమి కంటే ఇంకా వేరేదేమి ఉండదు. ఇట్ బియాండ్ ఇంకేమైనా ఒట్టు పెట్టుకున్నామంటే అది లేదు. దేవుడు తోడని పెట్టుకోవాలంటే దేవుని కంటే ఇంకా అల్టిమేట్ గేమ్ లేదు. జీవిష్ కాన్సెప్ట్స్ లో, జీవిష్ లా ప్రకారం తీసుకుంటే కూడా దేవుడు తోడు పెట్టుకోవద్దంటాడు. తర్వాత ఎరుషలేము, వారికి ఉన్నటువంటి మక్కువ ఎరుషలేము, ఆల్ దీస్ 4, ఆకాశం భూమి ఎరుషలేము దేవుడు అంటే కూడా ఎక్స్ట్రీమ్ కాంటెక్స్ట్ లో వాళ్ళు ఆ ప్రమాణాన్ని ఇంకా అదే అల్టిమేట్ అన్నట్టుగా మాట్లాడుతున్నా. ఈ 4 కాకుండా నువ్వు అని కూడా పెట్టుకోవద్దు, ఎందుకంటే నీ తల వెంట్రుకలు కూడా నువ్వేం చేయలేవు. ఈ 5 కాంటెక్స్ట్ లో, ఈ 5 కాంటెక్స్ట్ కాదు, అన్ని కాంటెక్స్ట్ లో దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతుందేమో నేను అర్థం చేసుకుంటున్నాను.
అంటే ఈ 5 మీద పెట్టొద్దు, మిగతా వాటి మీద పెట్టమంటే ఏంటి ప్రామిస్?
అంటే ఎవరన్నా తన స్టేట్మెంట్ ఫాల్స్ చేసేటప్పుడు ఇంకా ఇప్పుడు ఈ 5 కంటే ఇంకా బియాండ్ ఏమైనా ఉంటదన్న ప్రామిస్ చేయడానికి?
మేబీ రూపస్, నువ్వు ఆల్రెడీ ఇక్కడ విశాఖపట్నం నుంచి జామి శ్రీను, ఆయన మంచి రిఫరెన్స్ కోట్ చేస్తున్నాడు, నువ్వు చదివితే బాగుంటదేమో. మత్తయి సువార్త 23:16-22 రిలవెంట్ పోర్షన్, యేసుక్రీస్తు ప్రభు బోధ. ఏమైనా చదివితే బట్టి చదువు.
మత్తయి సువార్త 23:16-22 అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, గాని దేవాలయంలోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది, బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, గాని దానిపైనుండి అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది, అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడనియు దాని పైనుండి వాటన్నిటితోనియు ఒట్టు పెట్టుకునిచున్నాడు. మరియు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడనియు అందులో నివసించువాని తోడనియు ఒట్టు పెట్టుకునిచున్నాడు. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దేవుని సింహాసనము తోడనియు దానిపైన కూర్చున్న వాని తోడనియు ఒట్టు పెట్టుకునిచున్నాడు.
ఇదేదో కొంచెం క్లారిటీ గాని కొంత ఇంకా డిస్కషన్ ఇస్తున్నట్టుగా ఉందిగా, ఏమైనా మాట్లాడతావు దీని మీద?
అవునన్నా, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఆకాశం కంటే ఇంకా ఎక్స్ట్రీమ్ ఏది లేదు. ఇక్కడ కూడా మాట్లాడుతుంటే బలిపీఠం కంటే ఇంకా వాళ్ళు అర్పించు అర్పణ బలిపీఠం కంటే ఇంకా ఎక్స్ట్రీమ్ ఏం లేదు. మీరు అక్కడనే ఆగిపోయి ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే వాటిని తీసుకొని మన చదివిన ప్యాసేజ్ లో ఆ 5 తీసుకొని మీరు మీ స్టేట్మెంట్ ని మీ ప్రమాణమును స్థిరపరచుకోవాలని మీరు దాన్ని ఫాలో అవుతున్నారు. మీరు అది చేయకూడదు. ప్రతి దానిలోనూ దేవుడు ఉన్నాడని చెప్పేసి మాట్లాడుతున్నాడేమో
అనుకుంటున్నారు.
కాబట్టి ఆ స్టేట్మెంట్ కాబట్టి ఆ పారాగ్రాఫ్ ని నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని చెప్పేసి మాట్లాడే. అంటే మాటతో కూడినటువంటి మన నాలుకతో పలకబడినటువంటి మాటతో కూడినటువంటి పారాగ్రాఫ్ గా చూసి చూడాలన్న.
ఓకే, నా ధర్మ సందేహాన్ని నివృత్తి చేయగలని ఆశిస్తున్నా. ట్రై చేస్తున్నా బాబు, అడిగిన దానికి మేతో చెప్పాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చాలా క్లియర్ గా ఒట్టు పెట్టుకోవద్దు అన్న మాట, ఎంత మాత్రం ఒట్టు పెట్టుకోనవద్దు అన్న మాట చదివాం. మీ మాట అంటే అవునంటే అవును కాదంటే కాదు. వేరే మ్యారేజ్ దగ్గర కానీ జుడిషియల్ సిస్టమ్ లో కానీ లోకంలో కానీ సాక్షి సంతకాలు దాన్ని దీనికి వైలేషన్ గా తీసుకోవాలా లేకపోతే ఏమంటారు, మీ అభిప్రాయాలు ఏంటి అది అడుగుతున్నా. అయితే టీచర్ గారు కిరణ్ పాల్ గారు నేను మాట్లాడతాను అన్మ్యూట్ చేయండి అంటే అవదు. మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది మెసేజ్ రూపంలో మాత్రమే చెప్పాలి. ఎందుకంటే ఓన్లీ 6 మాట్లాడాలి, మిగతా వాళ్ళందరూ చాట్ బాక్స్ లో మాట్లాడవచ్చు. రైట్,
అంతే సార్. దేవుడికి మాత్రమే అధికారం ఉంది, శ్రీను గారు రాసినట్టుగా దేవుడికి మాత్రమే వాటి మీద అధికారం ఉంది. అది మనిషి తన చేతుల్లో తీసుకుని దాని మీద అధికారం చలాయించడానికి వీలు కాదు. మన ప్రొఫెసర్ గారు చెప్పే ఉద్దేశం అదే అండి.
ఓకే, ఒకవేళ నువ్వు ప్రామిస్ చేస్తే నీ సొంత వాటి మీద చేయాలి, దేవుడు వాటి మీద చేస్తున్నావు కాబట్టి నువ్వు దేని మీద కూడా ఒట్టు పెట్టి గ్యారంటీ ఇవ్వడానికి ఏది నీది కాదు అని ప్రభు అంటున్నారు అక్కడ అని తీసుకోవాలని చెప్పి సిస్టర్ కూడా అంటున్నారు. బాగుంది. దీనికి ఏమన్నా మీరు కంక్లూడ్ ఎన్ని చూసాం కాబట్టి ఏమైనా కంక్లూజన్ ఇస్తే బెటర్ ఎంత మాత్రం ఒట్టు పెట్టుకొనవద్దు అని మనకి ప్రభు చెప్తున్నాడు. ఒకవేళ నువ్వేమన్నా ఒట్టేయాల్సి వస్తే నీ సొంత వాటి మీద వేసుకో తప్ప నీవి కాని వాటి మీద వేయొద్దు. పక్కోడు తల మీద చేయిబెట్టి ఈ ఇతని మీద ప్రామిస్ చేసి చెప్తున్నానంటే ఎట్లాగా, నీ మీద నువ్వు ప్రామిస్ చేసుకో అని అంటారు లోకం. ప్రభు అంటాడు నీ మీద నువ్వు ప్రామిస్ చేసుకోవడానికి వెంట్రుకలు కూడా నీవి కాదు కదా, నువ్వెట్లా నీ మీద ప్రామిస్ చేసుకుంటావు. కాబట్టి నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అంతే. నువ్వేది ప్రామిస్ చేయడానికి భూమి కాదు ఆకాశం కాదు దేవుడు కాదు అట్లాగా అది నీకు లేదు అని ప్రభు చెప్పేశాడు అని చెప్పుకోవచ్చు. అలాగని చెప్పి జుడిషియల్ సిస్టమ్ లో కానీ మ్యారేజ్ల దగ్గర కానీ ఉన్న ప్రామిసెస్ దగ్గర వాళ్ళు ఒట్టు పెట్టమన్న మాట దగ్గర సాక్షులు సంతకాలు పెట్టాలన్న మాట దగ్గర అది యేసుక్రీస్తు ప్రభు దానిని ఆయన విచారణ దగ్గర అప్రోచ్ చేయలేదు. పౌలు కూడా ఆ కొన్ని సందర్భాల్లో నేను ఆనబెడుతున్నాను అన్న మాట దగ్గర ఆయన వాళ్ళని కట్టుబాటు చేయడానికి అట్లా మాట్లాడిన సందర్భాలు కనబడుతున్నాయి. ఇక్కడ మత్తయి సువార్త 23:16-22 యేసుక్రీస్తు ప్రభు ఆ యూదుల ప్రాక్టీస్ కొరకు మాట్లాడుతున్నారు. మీరు ప్రామిస్ చేస్తున్నారు కానీ దాన్ని మీరు ట్విస్ట్ చేస్తున్నారు, ట్విస్ట్ చేస్తున్నారు. దేవాలయం తోడు అంటే తక్కువ, దేవాలయంలో ఉన్న బంగారు అంటే మందసం తోడు అంటే అది ప్రమాదం, బలిపీఠం పైన అర్పణ తోడు అంటే ప్రమాదం, బలిపీఠం అంటే పర్లేదు. ఇదేదో దీన్ని అవకాశంగా వాడుకుంటున్నారు. ఇంకా ఆయన తిడుతున్నాడు, అవివేకులారా గుడ్డు పరిశీయుడా అని తిడుతా ఉన్నాడు. కాబట్టి నువ్వు దేని మీద ప్రామిస్ చేసినా అది దేవుడిదే, కాబట్టి దేవుడి మీద ప్రామిస్ చేస్తున్నావు, దేవుడి మీద ప్రామిస్ చేసి అబద్ధాలు చెప్పడం అన్నది యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ హెచ్చరిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇక్కడ ఈయన కోర్టులో ప్రమాణం చేసి అబద్ధం చెప్తాము, కోర్టులో ప్రమాణం చేసి అబద్ధం చెప్పకపోతే ఏమవుతుంది, నువ్వు జైలుకి వెళ్ళిపోవాలి. కాబట్టి అబద్ధం చెప్పడం తెలివైన పని, బయటకు వచ్చేయచ్చు. మరి దేవుడి దగ్గర అబద్ధం చెప్పావు కదా, మరి ఆయన ఏం చేస్తాడు, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి. ఇక్కడ సజీవ వాహిని వాళ్ళు కొంత వివరణ ఇచ్చారు ఏమైనా మనకు వెళ్ళిపోతుంది. ఇక్కడ మత్తయి సువార్త 33:16 ఇలా అంటారు, ప్రమాణం నిజం చెప్తున్నానని ఎదుటి వ్యక్తిని నమ్మించేందుకు మనకు మనం కొన్నిసార్లు చాలా నిర్లక్ష్యంగా ప్రమాణాలు చేయడం గురించి ఉపదేశం. కాబట్టి నీ అబద్ధాలను నిజాలుగా నమ్మించడానికి నువ్వు ప్రామిసులు చేస్తున్నావు, అది సరైనది కాదు, అది ప్రభువు మెచ్చడు అని చెప్పేస్తున్నాను. ఇక్కడ మనం మన మాటకు కట్టుబడే వాళ్ళమే ఉండాలని, మనం మాట్లాడే దానంతట్లో మాట ఇచ్చే దానంతట్లో 100% నిజాయితీగా ఉండాలి. యేసుప్రభు శిష్యులంగా మనం మనసులో కాదు అనుకుని బయటికి అవునని గాని, మనసులో అవుననుకుని బయటికి కాదని గాని ఎప్పుడూ చెప్పకూడదు. అబద్ధాలు, మోసం, దేవునికి అసహ్యం, అలాంటి వారికి దేవుని రాజ్యంలో స్థానం లేదు. ఇది మీరు చెప్పే వ్యాఖ్యానం. దేవుడు సత్యస్వరూపి, అబద్ధాలు, అబద్ధ సాక్ష్యాలు, అబద్ధాన్ని ప్రేమించే వాళ్ళందరూ దుష్టుని సంబంధులు, వాడు అబద్ధానికి జనకుడు. కాబట్టి నీ అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రమాణం చేస్తే లోకం నమ్మొచ్చేమో గాని దేవుడు అసహించుకుంటాడు అని మాట్లాడుతున్నారు. కింది మాట మాట్లాడారు, అబద్ధాలు దూషణలు దేవుని పేరుని వ్యర్థంగా పలకడం దుష్టుడైన సైతాన్ నుంచి వస్తాయి. 8:44 వాడు అబద్ధానికి జానకుడు. నువ్వు అబద్ధాలను కప్పపుచ్చుకోవడానికి ఒట్టు పెట్టి నమ్మించొచ్చుగాక దేవుడు దాన్ని తీర్పులో తీసుకొస్తాడు అని మాట్లాడుతున్నారు. కిరణ్ పాల్ గారు ఇక మా అన్మ్యూట్ చేయమని అర్థం చేసుకొని చక్కగా రాసిచ్చారు. ఏమంటారంటే ఆయన, మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండాలి. మిగిలిన వారు మాటను నిరూపించుకోవడానికి లోకస్తులు పోలీస్ స్టేషన్లు కోర్టుకు వెళ్ళి నిరూపించుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు, కానీ మనం అలా కాదు, మన మాటలు అలాగే ఉండాలి, మాటలు స్థిరంగా ఉండాలి అని మాట్లాడుతున్నారు. ప్రకటన గ్రంథం 21:8 శామ్యుయేల్ కోట్ చేశాడు, అందులో చాలా లిస్ట్ ఉంది. అందులో మనకు రిలవెంట్ ఏంటంటే, అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండు గొండంలో పాలు పొందుదురు, ఇది 2వ మరణం. మేబీ నేను ఇలాగ కొంచెం మిమ్మల్ని ఆలోచింప చేయడానికి ఈ ప్రశ్న అడుగుతా. మంచి చేయడం కొరకు అబద్ధం చెప్పొచ్చా, మంచి జరగడం కొరకు అబద్ధం చెప్పొచ్చా, లేదు నిజం చెప్పి ఇతరులకు నష్టం కలగజేయొచ్చా, ఇక్కడ ఏమైనా మాట్లాడతారా, రిజల్ట్ ఓరియంటెడ్గా ఏమైనా మాట్లాడతారా?
సంగతి మరుగు చేయమని ఉంది కానండి, అబద్ధం చెప్పమని లేదు.
సంగతి మరుగు చేయొచ్చు, సంగతి మరుగు చేయకపోవడం వల్ల కొన్ని కాపురాలు నిలబడతాయి, అన్ని బయట పెడితే కాపురాలు కూలిపోతాయి అని అంటారు ఇందిరా టీచర్ గారు. కానీ అబద్ధాలు ఆడొద్దు అని అంటారు. ఏదో కొంచెం ఊరట వచ్చింది. ఈయన ఫ్యామిలీ అని అంటే పసిపిల్లలకు అన్నం తినిపించేటోడు అబద్ధం చెప్తాము, మేలు కొరకే కదా సార్, కాబట్టి అన్నం తినిపించడానికి అన్నంతో పాటు అబద్ధం కూడా తినిపించాలి కదా సార్ అంటాడు. బాగా తినిపించు కొడుక్కి, బాగా తినిపించు, బాగా ఏమంటాము బరువు పెరుగుతాడు, అబద్ధాల్లో బలవంతుడు కూడా అవుతాడు. అట్లాగే సురేంద్ర అంటాడు, చెప్పకూడదు సార్, మంచి జరగాలని కూడా అబద్ధం చెప్పకూడదు సార్ అంటాడు ఆయన. మేలు చేయడానికి అబద్ధం చెప్పడం తప్పు అంటాడు చంద్ర. చెప్పకూడదు అంజలి అశోక్. పెళ్లి చేయడానికి అబద్ధాలు చెప్తారు, కాబట్టి ఒక పెళ్లి చేయడానికి 100 అబద్ధాలు ఆడాలి అన్న ఒక సొసైటీ ఉంది. ఆ అబద్ధపు పెళ్లిళ్ళు మనకు వద్దు బాబు అంటారు. అయితే హెడ్ కానిస్టేబుల్ మాణిక్యం గారు ఏమన్నారంటే, మరి రాహాబు అబద్ధం ఆడితే దేవుడు రాహాబుకి ఎందుకు మేలు చేశాడు, అబద్ధం ఆడావు అని శిక్షించాలి కదా అని ప్రశ్న అడుగుతుంది ఆవిడ. నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొచ్చాను. ఏమైనా రాహాబు విషయం మాట్లాడతారా టీం సభ్యులు?
రాహాబు చేసిన మంచి పని కదన్నా, వేగు చూడటానికి వచ్చిన వారిని భద్రపరిచింది. సో పర్పస్ఫుల్ గా రాహాబు మేలు చేస్తా ఉంది కాబట్టి దేవుని పక్షంగా రాహాబు చేసిన మంచి అనొచ్చు.
ఈవెన్ ఐగుప్తు మంత్రసానులు, ఐగుప్తు మంత్రసానులు పిల్లల్ని చంపేయమని చెప్పి రాజు ఆజ్ఞాపిస్తే వాళ్ళు అబద్ధం చెప్పారు. వాళ్ళు మేము డెలివరీ చేసే లోపల కనేస్తున్నారు అన్నారు, వాస్తవానికి అది అబద్ధం. కానీ దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. ఇక్కడ ఏమైనా మీరు ఏమన్నా మాట్లాడతారా?
అదే మంచి కోసం సార్, ఒక మంచి కోసము ఉపయోగించుకోవాలి తప్ప దాన్ని చెడు కోసం ఉపయోగించుకోకూడదు. ఈవెన్ భార్య భర్తలు ఉన్నారండి,
మంచి కోసం అబద్ధం ఆడినా పర్వాలేదు అని అనుకోవచ్చమ్మా.
అంతే అండి, అంటే భర్త కొన్ని మంచి పనులు చేస్తాడు, అది భార్య అర్థం చేసుకోకపోవచ్చు, అపార్థం చేసుకుంటది. అందుకనేసి ఏం చెప్తాడు, కొంచెం దాస్తాడు దాన్ని. అలాగే భార్య కూడా తాగుబోతు భర్త ఉన్నాడు, కొన్ని డబ్బులు దాస్తుంది పిల్లల మంచి కోసం. సో అలా అలా కూడా తీసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను సార్.
కాబట్టి మంచి కోసం అబద్ధాలు, మంచి ఉద్దేశంతో అబద్ధాలు తప్పేం కాదు అని అంటారు ఇందిరా టీచర్ గారు. ఓకే, ఈయన కొంత ప్రాక్టికల్ గా మాట మాట్లాడాడు. నరేష్ అంటాడు, మనకు సెలవు కావాలనుకున్నప్పుడు మనం అబద్ధం చెప్తేనే సీఎల్ ఇస్తున్నారు సార్, కాబట్టి అబద్ధాలు ఆడే మేము ప్రార్థనకు వస్తున్నాము, ఏం చేయమంటారు మమ్మల్ని అని అంటాడు. మీరు కొంచెం మాట్లాడండి.
దానివల్ల ఎవరికి కీడు జరగకూడదు సార్. అది
ఇక్కడ ఏమైనా మనం అబద్ధము అబద్ధ సాక్ష్యము ఏమైనా విభజిస్తే ఏమన్నా క్లారిటీ వస్తుందేమో కూడా ఆలోచించాను. రాజు అంటాడు, ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం చెప్పకూడదు, సత్యాలచంద్రుడికి తమ్ముళ్ళలాగే ఉండాలి, బైబిల్ అలాగే చెప్పింది అని అంటాడు. స్థానం పోయినా పర్లేదు కానీ అబద్ధం ఆడకూడదు అని అంటాడు. లక్ష్మణ్ ఏమంటాడు, అబద్ధాల్లో కూడా మంచి అబద్ధాలు చెడ్డ అబద్ధాలు ఉంటాయి అని తెలుసుకున్నా సార్. ఓహో, అబద్ధంలో మంచి దొంగల్లో మంచి దొంగలు చెడ్డ దొంగలు ఉన్నట్టుగా అబద్ధాల్లో మంచి అబద్ధాలు చెడ్డ అబద్ధాలు, ఇది ఎక్కడ డిక్షనరీలో? ఓకే సుధాకర్ ఒప్పుకోను అంటాడు ఆయన. మొత్తానికి ఎక్కడికో వెళ్ళావి ఏదో ఆలోచిస్తా ఉన్నా, ఏదన్నా కొంచెం క్లారిటీకి రండి. సన్నీ ఏమంటాడంటే ఇవే నీ సెలవు కోసం అబద్ధం ఆడి సెలవు తీసుకున్నా మళ్ళా ప్రార్థనలో ఒప్పుకోవాలి బాబు అంటాడు. ఇదేదో బాగుంది. ఓకే, శామ్యూయేలు ఏమంటాడంటే అబద్ధం ఆడి దేవుడి దగ్గర సమాధానం చెప్పుకోగలిగితే అబద్ధం ఆడొచ్చు సార్ అంటాడు. స్టీఫెన్ అంటాడు అబద్ధానికి జనకుడు సాతాన్ సార్ అంటాడు ఆయన. దేవుని పరిచర్య నిమిత్తం అబద్ధం ఆడవచ్చా అని వెంకట్ ఇంకొక ప్రశ్న అడిగాడు. పరిచర్య అబద్ధాలు చేస్తూ పరిచర్య చేయొచ్చు అంటాడు. మెర్సీ. అబ్బా అంత చక్కటి సలహా, నువ్వు అబద్ధం ఆడకూడదు, నిజమే చెప్పాలి, దేవా అబద్ధం ఆడే పరిస్థితి నాకొద్దు అని నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు మార్గం చూపిస్తాడు అని అంటారు. రవి అంటాడు అబద్ధం ఖచ్చితంగా ఆడకూడదు కానీ అబ్రహాము గాని రాహాబు గాని తీవ్రతను బట్టి చెప్పాల్సి వచ్చింది. ఓ అబ్రహాం గారు ఆ భార్యను పట్టుకొని ఆయన ట్విస్టెడ్ గా మాట్లాడాడు చెల్లి అన్నాడు. అది కూడా రవి కోట్ చేస్తున్నాడు. మామూలుగా ఆడకూడదు ఇక తీవ్రతను బట్టి చెప్పాల్సి వచ్చింది అని వాళ్ళు సమర్థిస్తున్నాడు. అలాగని చెప్పి మీరు అబద్ధాలు ఆడదాం అనుకోవద్దని అంటాడు. సందీప్ అంటాడు మీ ఇష్టం, మీరు అబద్ధాలు ఆడండి కానీ అబద్ధికులందరూ అగ్నిగంధకాలతో మండుకుండంలో పాలు పొందుతారు జాగ్రత్త అంటాడు ఆయన. ఓకే, అనురాధ అంటారు గాడ్ క్లియర్లీ సేస్ లయింగ్ ఇస్ సిన్, ఇట్ ఈస్ అన్ అబామినేషన్ టు హిమ్, ఆయనకు అసహ్యం, అబద్ధాలు ఆడే నాలుక ఆయనకు అసహ్యం అని అంటాడు. జయరామ్ అంటాడు నువ్వు అబద్ధం ఆడాలనుకున్నప్పుడు ప్రాణ నష్టం తప్పించడానికి మాత్రమే ఆడు, ఇక మిగతా సందర్భాల్లో ఆడొద్దు అని ఆయన ఒక సొంత స్టేట్మెంట్ ఇచ్చాడు. బాగుంది బాబు. టీమ్ సభ్యులు ఇద్దరు చెప్పండి బాబు, మొత్తాన్ని కన్ఫ్యూజ్ అయి కూర్చున్నాం, మీరు కామ్ గా ఉన్నారు.
డౌట్ మాత్రమే అంటే రాహాబు గురించి మనం కోట్ చేశారు సార్ ఎవరో గ్రూప్ లో, అసలు మంత్రస్థానంలో గురించి కోట్ చేస్తారన్న మీరు. రాహవుకి ధర్మశాస్త్రం గురించి తెలుసానా, లేకపోతే మంత్రస్థానంలోకి ధర్మశాస్త్రం గురించి కానీ దేవుని ఔన్నత్యం గురించి కానీ తెలుసానా? అంటే వారు తెలియకపోయినా వారు దే హ్యావ్ క్రియేటెడ్ దే హ్యావ్ అంటే గాడ్స్ గుడ్నెస్ ని చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. మేబీ వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళు అట్లా వెళ్లారా, మేబీ అక్కడ ఇంకొక స్కోప్ ఏమైనా ఉండొచ్చా, ఆ ప్లాన్ ఇంకొక రకంగా ఎగ్జిక్యూట్ చేసి ఉండొచ్చా?
వాళ్ళకి ధర్మశాస్త్రం లేదండి, వాళ్ళు అబద్ధాలు ఆడారండి, మీరెట్లాగా వాళ్ళని ఆధారం చేసుకుని అబద్ధాలు ఆడతారండి అంటాడు రూపస్. బాగుంది
సార్. ఇక్కడ అబద్ధం అనేది
చెప్పండి.
అబద్ధం అనేది ఉద్దేశపూర్వకంగా చేసేది, మనసులో ఒకటి ఉంచుకొని బయటకు చెప్పేది అబద్ధము. అబద్ధ సాక్ష్యం అనేది మాత్రం ఒకరి మీద తప్పుగా నేరం మోపే విధానంలో ఉంటుంది. అది మనం అబద్ధం చెప్పడం ద్వారా, అబద్ధ సాక్ష్యం చెప్పడం ద్వారా ఎదుటి వ్యక్తులకు నష్టం అనేది జరుగుతుంది. తనకు జరగకపోవచ్చు కానీ ఎదుటి వ్యక్తులకి నష్టం అనేది జరుగుతుంది. అబద్ధం చెప్పడం ద్వారా తనకు తానే మోసం చేసుకునే విధంగా ఉంటాడు. ఇది ఈ రెండింటి విషయాల్లో నాకు ఇది అర్థమైంది సార్.
అబద్ధం అంటే మనసులో ఒకటి పెట్టుకుని ఇంకోటి మాట్లాడితే అబద్ధం. అబద్ధ సాక్ష్యం అంటే లేనిది ఉన్నట్టుగా కల్పించి చెప్పటం. అందుకే ఏమంటావు, అబద్ధ సాక్ష్యం ఆడమంటావా, అబద్ధం ఆడమంటావా, లేకపోతే అబద్ధ సాక్ష్యం మాత్రమే ఆడొద్దంటావా, అబద్ధం కూడా ఆడొద్దంటావా?
ఇది రెండిట్లలో ఏది చేయకూడదు సార్. ఏది చేసినా అది పాపం కిందకే వస్తుంది.
ఏది చేసినా పాపం కిందకి వస్తుంది. ఒక ఆయన దాని పాపము కాబట్టి నువ్వు ఒప్పుకోవచ్చు దిద్దుకోవచ్చు, ఒప్పుకోవడం దిద్దుకోవడం అంటే మళ్ళీ రిపీట్ చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధం చెప్పకూడదు శ్యామ్లా అంటాడు తను. ఓకే, ఇప్పుడు శామ్యూయేలు ఏమంటాడు, ఆ పేతురు గారు మూడు సార్లు అబద్ధం ఆడాడు, కోడి కూసింది, ఆయన పశ్చాత్తాపడ్డాడు. శాలమన్ అంటాడు, అబద్ధం ఆడు పెదవులు ఇహావాకు హేయములు. అననీయ సత్వీరాలు కూడా అబద్ధం ఆడారు, వాళ్ళు చచ్చారు. కాబట్టి ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఏమనగా అని ఎవరైనా మాట్లాడితే బాగుంటారు. రైట్ రైట్. ఇక్కడ మనం ఇప్పటి వరకు ప్రమాణాలు చేయకూడదు అన్న మాట దగ్గర కూడా మత్తయి సువార్త 5:33 ప్రకారంగా ఒట్టు పెట్టుకోవద్దు అన్న మాట దగ్గర మీ మాట అవునంటే అవును కాదంటే కాదు, మీరు ఒట్టేసి చెప్పాలి వచ్చేస్తే నిజం అని నమ్మించాలి అన్న ప్రయత్నం చేయొద్దు. ఆల్ ద టైమ్ సే ట్రూత్ ఓన్లీ. ఒకరు మన ఎపిసి పత్రిక కూడా కోట్ చేశారు, మనం ప్రాము చూపించాలి సత్యం కలిగి జీవించాలి. మన వెలుగు సంబంధంలో ఎప్పుడు నిజమే చెప్పాలి, ఎప్పుడు మనం మన హృదయం మనమే దోషారోపణ చేయకూడదు, ఎప్పుడు మనం నిజమే చెప్పాలి. అది ఇక్కడ చూస్తున్నాం. అలాగని చెప్పి పెళ్లి ప్రమాణాలు, కోర్టులో చేసే ప్రమాణాలు, సాక్షి సంతకాలు అవేవి కూడా మనం అలా నేను చేయమండి అనడానికి అక్కర్లేదు. చట్ట ప్రకారంగా ఉన్న విషయాల దగ్గర మనం వాటికి లోబడి కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే కొన్ని పౌలు గారి మాటలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నీది కాని దాని మీద నువ్వు ఒట్టేయకు, నీ దాని మీద నువ్వు ఒట్టేయి, నీది ఏదన్నా ఉంటే ఒట్టేయి. ఆకాశం తోడు అని ఒట్టేసే బదులు నువ్వు కట్టుకున్న ఇల్లు ఉంది కదా, నా ఇల్లు తోడని పెట్టు, అది కూలిపోయినా నష్టం నీకే. నీది కాని ఆకాశం మీద ఎట్లా తోడేస్తావు, పిల్లలు కూడా నీ పిల్లలు కాదు. నీది ఏదన్నా ఉందనుకోండి, నీ బైకో నీ కారు, నా కారు మీద ఒట్టేస్తున్నాను, యాక్సిడెంట్ అయితే సరిపోద్ది, అప్పుడు నీది ఎదుగుతుంది, ఒట్టేసి అబద్ధాలు చెప్తే ఏమవుతుందో. అంతేగాని నీది కాని దాని మీద ఒట్టేస్తే ఏంటి ఉపయోగం అని కూడా మనం మాట్లాడాం. తర్వాత అబద్ధాల విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలకు స్కోప్ ఇవ్వద్దు, అబద్ధాలు ఆడొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు. కొన్నిసార్లు అబద్ధాలు ఆడితే తప్ప పనులు అవ్వు అన్న పరిస్థితుల్లో ప్రార్థన చేసుకోండి, ప్రభువు సహాయం చేస్తాడు. లేదు అబద్ధం ఆడాల్సి వచ్చింది, వెంటనే ప్రభు దొరుకుకోండి, రెండోసారి అలా చేయకుండా ఉండండి. కావాలని అబద్ధాలు ఆడే అలవాటు చేసుకుంటే నాలుగు కోస్తాడు, అవి అసహ్యం. ఇవన్నీ మీరు మాట్లాడుతూ వచ్చారు, నేను వాటితో సమ్మతిస్తూనే ఏమైనా వేరేగా ఉంటే టీం సభ్యులు మాట్లాడండి, లేకపోతే మనం ముందుకెళ్దాం. రైట్, టైం అవుతా ఉంది కాబట్టి ఇంకేమైనా మాట్లాడేది ఉందా? ఏమైనా ఈ వచనం మీద ఏమైనా మాట్లాడతారా? ఈ వచనం మీద ఏమైనా మాట్లాడతారా? 5:36 ఈవెన్ మోసే కూడా అబద్ధం ఆడాడు కదండి, ఇస్రాయేల్ ని బయట తీసుకొచ్చేటప్పుడేమో మేము 3 దినాలు ప్రయాణం చేసి అక్కడ బలి అర్పిస్తా ఉన్నారు, అది కూడా అబద్ధమే కదా అని అడుగుతున్నారు, అడుగుతున్నారు అట్లాగే. అందుకే ఏమంటాము, పాత నిబంధన గ్రంథంలో మీరు బోల్డీ తప్పు చూడొచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభు బోధ ఇక అది మనకి ప్రమాణం. యేసుక్రీస్తు ప్రభు బోధ అలాగుందా, అన్నయ్య సత్వీరాలు అబద్ధం ఆడారు, పేతురు బొంకాడు. కాబట్టి మనం స్టాండర్డ్స్ వేసే బోధ అబద్ధం ఆడకూడదు. మరి అబద్ధం ఆడిన వాళ్ళందరూ ఏం చేద్దాం, ఊరేద్దామా? అది ఆ పని మన పని కాను. మనం ఏమంటాడు, అబద్ధం ఆడొద్దు అని చెప్తాం, అబద్ధం ఆడకుండా ఉందాం, అబద్ధం ఆడిన ప్రభు జరుపుకొని పశ్చాత్తాపడమని చెప్తాం. అక్కడతో మనం ఆగుదాం. ఇక్కడ నువ్వు ఒక వెంట్రుకనైనా తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు, ఈ మాట మీద ఎందుకు ఇక్కడ మాట్లాడతారా?
సార్ ఇక్కడ వెంట్రుక కూడా దేవుడు సృష్టించినదే కదా సార్, ఆ వెంట్రుకను తను కూడా తనకు తానుగా సృష్టించుకోలేదు, అది కూడా దేవుని వస్తువే కాబట్టి ఆ వస్తువును తను నల్లగా మార్చలేడు, తెల్లగా మార్చే కెపాసిటీ లేదు కాబట్టి చేయలేవు కాబట్టి నువ్వు దేవుని తోడని వెంట్రుక తోడని కూడా ఒట్టు పెట్టుకోవద్దని అంటున్నాడు సార్ ఇక్కడ.
వెంట్రుక తోడని కాదు తల తోడని ఒట్టు పెట్టుకుంటున్నావు, తలలో ఉన్న బ్రెయిన్, తలలో ఉన్న చెవులు ముక్కు కళ్ళు అదే కాదు, వెంట్రుకు కూడా నీది కాదు, నీకు ఇష్టం వచ్చినట్టుగా నీది నీ సొమ్మేదు అన్నట్టుగా నువ్వు ప్రామిస్ చేస్తున్నావు నీది కాదు అని జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటాడు ప్రసాద్. ఓకే బాగుంది. రైట్ అండి, ఇంకా ఆల్మోస్ట్ మనం అన్ని వచనాల మీద చక్కగా స్టడీ చేసాం. ఇంకేమైనా ప్రశ్నలు ఈ ప్యాసేజ్ని అర్థం చేసుకోవడానికి ప్రశ్నలు ఉంటే చెప్పండి, ఏమి ప్రశ్న లేకపోతే మనం సందర్భం అప్లికేషన్ లోకి వెళ్ళిపోదాం. కాంటెక్స్ట్ లోకి వెళ్దాం, అప్లికేషన్ లోకి వెళ్దాం, ప్రశ్నలు ఏమి లేకపోతే ఉంటే డిస్కస్ చేయండి. తేజస్ బ్రదర్ ఎలా అన్నాడు, తేజస్ పోలకి ఎలా అన్నాడు, అబద్ధం ఆడకూడదు కానీ ఒకవేళ తప్పని పరిస్థితులు ఆడినా మన నీతి నిజాయితీని మనం రక్షించలేదు కాబట్టి దేవుని కృపచేత క్షమాపణ ద్వారా రక్షించబడతాము పశ్చాత్తాపడితే. బాగుంది బాగుంది. రైట్ అండి, సందర్భాన్ని మాట్లాడతారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగాలు మత్తయి సువార్త 5:27-37 వరకు సందర్భం ఏమైనా మాట్లాడతారా? టీం సభ్యులు సందర్భం ఈ 2వ రోజు అంతా కామ్ గా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ బైబిల్ స్టడీ కూడా వీళ్ళని పెట్టాలి నీల్మ, వీళ్ళు నెక్స్ట్ బైబిల్ స్టడీలోనైనా బాగా మాట్లాడితే అప్పుడు వదిలేద్దాం, అయ్యేదాకా వీళ్ళని బైబిల్ స్టడీలో పెట్టు. ఎవరు బైబిల్ స్టడీలో బాగా యాక్టివ్ గా మాట్లాడకుండా వచ్చి కామ్ గా కూర్చొని క్లోజ్ అయిపోయారో వాళ్ళు నెక్స్ట్ బైబిల్ స్టడీలో కూడా వాళ్ళు మాట్లాడి ధైర్యంగా మాట్లాడే వరకు కంటిన్యూ చేస్తానన్నా ఈ భయం విడియం పోతుంది. నీళ్ళు అర్థమైందా?
సారీ, సందర్భము కొండ మీద యేసు ప్రభు శిష్యులకు చెప్పినది బోధించే క్రమంలో ఈ విషయాలనే చర్చించడం జరిగింది సార్.
కొండ మీద బోధిస్తున్న సందర్భం అన్నాడు నీళ్ళు, నీకు అర్థమైందా పాయింట్? యోహాను ఏమీ మాట్లాడలేదు, యోహాను ఆయన మాట్లాడే వరకు ప్రతి బైబిల్ స్టడీలో ఆయన పెట్టు. యోహాను ఏమి, యోహాన్ తప్ప మిగతా వాళ్ళందరూ మాట్లాడారు, యోహాను నెక్స్ట్ బైబిల్ స్టడీ కూడా తీసుకో. సందర్భం వచ్చేసరికి కొండ మీద ప్రసంగం అని అన్నాడు ప్రసాద్. ఇంకొకరు ఎవరైనా మాట్లాడతారా? కొంత కొండ మీద ప్రసంగంలో కూడా క్లారిటీ ఇవ్వచ్చు ఇక్కడ, ఎందుకంటే టాపిక్ వైజ్ గా వెళ్తా ఉన్నాయి.
ఆ కొండ మీద ప్రసంగంలోనే 27వ వచనం నుంచి 32వ వచనం వరకు వ్యభిచారం గురించిన మాటలు చెప్తా ఉన్నారన్న, 33 నుంచి 37 వరకు ప్రమాణాల గురించిన మాటలు ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నారు.
వ్యభిచారం గురించి, ప్రమాణాల గురించి యేసుక్రీస్తు ప్రభు వివరిస్తున్న సందర్భం అని తీసుకొచ్చాను అంటాడు. బాగుంది, దివ్యసుందర్ మాట్లాడింది. ఇంకా నేనేమంటానంటే వ్యభిచారము ప్రమాణాలు గూర్చే కాకుండా 31వ వచనం విడాకుల కోసం కూడా మాట్లాడాడు, దాన్ని కూడా తీసుకోవాలి. వ్యభిచారము, విడాకులు, ప్రమాణాలు. అందుకని 31లో పరిత్యాగ పత్రిక ఇవ్వాలని చెప్పబడి ఉన్నది కదా, నేను చెప్పినది ఏమనగానే వేరే సబ్జెక్ట్ కూడా మరొకరు వ్యభిచారానికి రిలవెంట్ గా ఉన్న డైవర్స్ కోసం కూడా ఉంది. ఆ మూడింటి కోసం మాట్లాడుతున్న సందర్భం అనుకుంటే సరిపోదు. ఆ సందర్భాన్ని కూడా మీరు బాగా మాట్లాడారు. నెక్స్ట్ అప్లికేషన్స్ వరుసగా మాట్లాడాలి. నెహమ్యా అప్లికేషన్స్ మాట్లాడు, ఇందిరా టీచర్ గారు అట్లాగా నెహమ్యా అప్లికేషన్ చెప్తావా? నెహమ్యా అనే అప్లికేషన్ చెప్తావా? అన్మ్యూట్ చేయాలి, మ్యూట్లో ఉండిపోయాడు, సారీ. అన్మ్యూట్ చేసేది ఇందిరా టీచర్ గారు, మీ అప్లికేషన్ చెప్తారా?
సార్ నా వాయిస్ వస్తుందండి?
వస్తుందమ్మా, వస్తుంది.
మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండడానికి ప్రయత్నిస్తాను సార్.
మాట అవునంటే అవును, కాదంటే కాదు, నా మాట అలా ఉండడానికి ట్రై చేస్తాను. బాగుంది అప్లికేషన్. నెహమ్యా మాట్లాడు.
సార్ నా అప్లికేషన్ ఈ 33 నుంచి ఈ పోర్షన్ అప్రమాణం దగ్గర నేర్చుకున్న పోర్షన్ లో ప్రమాణం చేయకూడదు అన్న విషయం నేర్చుకున్నాను. అసలు నాదంటూ ఉంటే దాని మీద చేసుకోవాలి తప్ప, ఇష్టం వచ్చినట్టు ప్రమాణం చేసే రైట్ లేదు, దాన్ని చేయడం పొరపాటు అని. అది
నాది కాని దేని మీద నేను ప్రమాణం చేయను అని తీర్మానం చేసుకున్నాడు. బాగుంది ఇందిరా టీచర్ గారు, అవునంటే అవును, కాదంటే కాదు, అట్లాగా నా మాటలో ఉండాలి అని తీర్మానం చేసుకున్నారు. బాగుంది. తర్వాత ప్రసాద్.
సార్ ఇప్పుడు భార్య విషయంలో ఆమె పట్ల నమ్మకం కలిగి ఉంటాను, అదే విధంగా ఎలాంటి తప్పు చిన్న తప్పుకైనా ఆమెను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఏదైనా తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాను సార్.
మా కుటుంబ జీవితంలో, దాంపత్య జీవితంలో ఎన్నడూ విడాకులు అనే మాట మాట్లాడుకోము, సర్దుకుపోతాము, క్షమించుకుంటాము. బాగుంది. తర్వాత యోహన్.
వందనాలు
యోహన్.
అంటే సత్యమే మాట్లాడు, యేసు ప్రమాణం చేయవద్దు అని అంటున్నాడు. ఆ ప్రకారంగా మనం సత్యమే ఎప్పుడు మాట్లాడాలి, అబద్ధం మాట్లాడకూడదు అనుకుంటున్నాను.
సత్యం మాత్రమే మాట్లాడాలి, అబద్ధం మాట్లాడకూడదు. అంటే దీని అప్లికేషన్ ఏమంటే నేను ఇలా చేస్తాను అని తీర్మానం చేసుకున్నాను.
అవునా, నేనైతే అదే అనుకుంటున్నాను.
నేను సత్యమే మాట్లాడాలి అనుకుంటున్నాను. అద్భుతం. తర్వాత డివిఎస్ ఉంది.
నిజాయితీగా నా మాట విషయంలో అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగానే ఉండాలని తీర్మానం తీసుకున్నాను.
మీరు నిన్నటి బైబిల్ స్టడీ మర్చిపోయినట్టున్నారు. నిన్నటి బైబిల్ స్టడీలో కూడా మోహపు చూపులు, అవయవాలు నరుక్కోవటం, విడాకులు, నిన్న బైబిల్ స్టడీ మీద, ఈరోజు బైబిల్ స్టడీ మీద కలిపి 27వ వచనం నుంచి 37వ వచనం వరకు 11వ వచనాల్లో నుంచి మీరు అప్లికేషన్ మాట్లాడవచ్చు. ఈ రోజు బైబిల్ స్టడీకే మీరు కన్ఫైన్ అవుతున్నారు.
తర్వాత నా చూపుల విషయంలో కూడా ఎక్కడ కూడా పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉంచుకోవడానికి తీర్మానం తీసుకున్నాను.
చూపుల విషయంలో కూడా తీర్మానం కలిగి ఉన్నాను. బాగుంది. తర్వాత రూపస్.
ప్రైజ్ ది లార్డ్ అన్న.
నాకు అంటే నిన్న బైబిల్ స్టడీస్ చూస్తే నాకు ఈ సీక్వెన్స్ కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది అన్న. ఫస్ట్ అడల్టరీ విషయం మాట్లాడు వ్యభిచారము, తర్వాత మ్యారేజ్ విషయం మాట్లాడు, తర్వాత ప్రామిస్ విషయం మాట్లాడన్న. సో మ్యారేజ్ కంటే ముందు ఉండేది అడల్టరీ, అక్కడ మనకు ఎక్కువ స్కోప్ ఉంటుంది మనం వ్యభిచారం చేయడానికి. సో మ్యారేజ్ తర్వాత ఉండవలసింది ప్రామిస్, ప్రమాణం గురించి మాట్లాడినట్టుగా చూస్తున్నామన్న. సో ఈ అడల్టరీకి మ్యారేజ్ కి మధ్య నా కన్నులు గాని నా చేతులు గాని ఏదన్నా కూడా నేను అది చేయకూడదు, నేను ఒక ఉడంబడికలో ఉన్నాను, ఒక ప్రమాణంలో ఉన్నాను కాబట్టి. యాజ్ వెల్ డైవర్స్ విషయం కూడా, మ్యారేజ్ కి ప్రామిస్ కి మధ్య డైవర్స్ విషయం కూడా మాట్లాడడం జరిగిందని కాంటెక్స్ట్ లో. సో ఇవన్నీ చూస్తుంటే దేవునికి నా హృదయం అంటే సెంట్రాలిటీ ఆఫ్ ద హార్ట్, సెంట్రాలిటీ ఆఫ్ ద హార్ట్ నా హృదయాన్ని నేను కమిటెడ్ గా, మరి ముఖ్యంగా సత్యమునకు నేను అంతగా కమిటెడ్ గా లేనేమో, అంత ఖచ్చితమైన కమిటెడ్ గా దేవుడు నాకు బోధిస్తున్న రీతిగా ఈ కాంటెక్స్ట్ లో ఉండేటట్టుగా ఉండాలని నేను తీర్మానం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.
అది సింగిల్ సెంటెన్స్ లో చెప్పాయి గారు, చాలా చెప్పావు కానీ సింగిల్ సెంటెన్స్ లో ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏం తీర్మానం చేసుకున్నావు చెప్పు. టైం అయిపోతుంది త్వరగా.
ఆయన సత్యంకి కట్టుబడి ఉండాలనుకున్నానన్న.
సత్యాన్ని కట్టుబడి ఉండాలనుకుంటున్నాను అంటే సత్యమే చెప్పాలనుకుంటున్నానా, లేదా భార్య కట్టుబడి ఉండాలనుకుంటున్నాను, డైవర్స్ కోసం మాట్లాడినానా, ఎట్లాగా ఈ ప్యాసేజ్ అంతా మాట్లాడాను. అంటే ఒకటి రెండు అప్లికేషన్ చెప్పొచ్చు, ఒక అప్లికేషన్ చెప్పాలని ఇవ్వలేదు.
అవునన్నా, నాకు నా డిస్టర్బెన్స్ బట్టి నాకు అంటే అక్కడ డైవర్స్ అనే మాట ఎప్పుడు లేదన్న లైఫ్ లో. సో సో అక్కడ నేను డైవర్స్ అనే మాట నా దగ్గర లేదు, మ్యారేజ్ లో ఏవైతే ప్రామిసెస్ ఉన్నాయో దానికి కట్టుబడి ఉండాలనుకుంటున్నాను.
పెళ్లి ప్రమాణాలకు కట్టుబడి ఉంటాను, అద్భుతమైన అప్లికేషన్, బాగుంది. రైట్, మనం ముగించుకుందాం. చక్కగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన టీమ్ సభ్యులకి వందనాలు, పార్టిసిపేట్ చేసిన పార్టిసిపెంట్స్ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి వందనాలు. మీరు కూడా పార్టిసిపెంట్స్ మీ అప్లికేషన్ రాయాలి. అప్లికేషన్ ఎవరు రాయాలా, నేను ఎలా అనుకున్నాను, నేను ఎలా తీర్మానం చేసుకున్నాను, అందులో ఒక్కరు కూడా అప్లికేషన్ రాయాల. మీరు అప్లికేషన్ రాయండి. ఇప్పుడు దాకా ఎవరైతే మెసేజ్ల ద్వారా ఫైట్లు చేశారు, ఆ ఫైట్ల వల్ల అల్టిమేట్ గా మీరు ఏం తీర్మానం చేసుకున్నారో కూడా రాయాలి. రైట్, ఎవరైనా ఒకరు టీమ్ సభ్యుల్లో నుంచి మనం నేర్చుకున్న విషయాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాం, ఆ అప్లికేషన్ బట్టి కూడా ప్రార్థన చేద్దాం, అట్లాగే అందరి జీవితంలో ఫలించాలని ప్రార్థన చేద్దాం. ఒక సమయం తీసుకొని బైబిల్ స్టడీని బట్టి ప్రార్థన చేయాలి.
సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన ఉన్నతమైన మహిమగల నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మహాగణుడవైన దేవ, ఈరోజు బైబిల్ స్టడీలో నా తండ్రి మత్తయి సువార్త 27-37 వచనాల వరకు నా తండ్రి బైబిల్ స్టడీలో పాల్గొనడానికి మీరు ఇచ్చిన అవకాశానికి స్తోత్రాలు. అయ్యగారిని మీ ఆత్మతో నింపి మాకందరికీ నా తండ్రి ప్రభువా వచనం వెంబడి వచనము మాట్లాడడానికి మీరు ఇచ్చిన అవకాశానికి స్తోత్రాలు. నా సహోదరి సహోదరులు చాలా మంది నా తండ్రి ప్రభువా పాల్గొని వాటి విషయంలో చాలా వరకు నా తండ్రి ప్రభువా వ్యభిచారం గురించి, అలాగే మొహబ్ చూపు గురించి, అలాగే ప్రమాణాల గురించి, వీటన్నిటి విషయంలో నా తండ్రి ప్రభువా చర్చించుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశానికి స్తోత్రాలు. పాల్గొన్న ప్రతి ఒక్కరిని దర్శించండి, ఆత్మీయ లోతులకు నడిపించండి, మీ కృపను మాకందరికీ తోడుగుంచి మీరే మహిమ పొందుకోనమని, అన్ని విషయాల్లో ప్రభువా మేము ఇంకా ఆత్మీయ లోతులకు నడవడానికి మీ కృపను కనికరాన్ని మాకందరికి అనుగ్రహించమని సర్వోన్నతుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సార్ వందనాలు. సార్
వందనాలు. ప్రార్థన చేస్తున్న యోహాను వందనాలు. సమయాన్ని తిరిగి అధ్యక్షుల వరకు అప్పు చెప్తా ఉన్నాను.